ఈనాటి కార్యక్రమంలో తెలుగు సంస్కృతి వికాస వేదిక ఆధ్వర్యంలో గతంలో నిర్వహించబడిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియంలో గురసాడ అప్పారావు భాషా స్ఫూర్తి అన్న అంశంపై ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు చేసిన ప్రసంగం నుండి కొన్ని భాగాలు వింటారు.
గురజాడ అప్పారావుని మనం 92 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని 1862 పుట్టి 1915 చనిపోయినటువంటి 52-53 సంవత్సరాల వయసులో చనిపోయిన గురజాడ అప్పారావు గారిని గురించి ఇవాళ 92 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు స్మరించుకోవాలి? ఈ మధ్యకాలంలో ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు, ఎన్నో మంచి పనులు చేసి వెళ్ళారు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గురజాడ నాటకాలు రాశారు, కవితలు రాశారు, కథలు రాశారు, సాహిత్య విమర్శ వ్యాసాలు రాశారు, చరిత్ర పరిశోధన చేశారు, ఇంకా అనేక విధాలు కృషి చేశారు. ఆయన కొన్ని సందేశాలు మనకిచ్చి వెళ్ళారు, ఒక 2-3 చెప్తాను నేను. అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తూ ఉంటే కానీ పొలిటీషియన్ కానేరడు, అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తూ ఉంటే కానీ పొలిటీషియన్ కానేరడు అని ఒక డైలాగ్ ఉంది కన్యాశోక నాటకంలో. మీరు మన వర్తమాన రాజకీయ రంగాన్ని కనుక పరిశీలిస్తే ఈ డైలాగు ఇవాళకి కూడా చాలా సజీవంగా రిలవెన్స్ కలిగి ఉండేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. లోకమంతా చెడు అనుకుంటున్న దానిలోని మంచిని చూడు అన్నాడు ఆయన. లోకమంతా చెడు అని అనుకుంటున్న దానిలో మంచిని చూడు అని చెప్పేసి మనకు ఒక సందేశం ఇచ్చారు. ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు అని చెప్పేసి అన్నాడు ఆయన 20వ శతాబ్దం ప్రారంభంలో. ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు అన్నారు. ఇవాళ జరుగుతున్నది ఆ పనే. అలాగే ఒక ప్రశ్న వేశారు ఆయన 1910 దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి? ఆ ప్రశ్నకు ఇవాళ కూడా చాలా విలువ ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. భాషాపరంగా ఒక మాట అన్నారు ఆయన, నాది ప్రజా ఉద్యమం, నా వాడుక భాష ఉద్యమము నాది ప్రజా ఉద్యమం, ఏ ఒక్కరిని సంతోషపెట్టడానికి కూడా దీన్ని నేను వదులుకోను అని అన్నాడు ఆయన. ఏ ఒక్కరిని సంతోషపెట్టడానికి కూడా దీన్ని నేను వదులుకోను అన్నాడు. నా వాడుక భాషను చదివి, కన్యాశుల్క నాటక పీఠికలో నా వాడుక భాషను చదివి తెలుగుదేశంలో రైతులు మేల్కొంటారు అన్నాడు ఆయన. రైతులే కాదు తెల్లవాళ్ళు కూడా మేల్కొంటారని చెప్పేసి అన్నాడు. రైతులు ఇవాళ మేల్కొంటూ ఉన్నారు. కవి ప్రవక్త కాలం కన్నా ముందుంటారన్నాడు గురజాడ అప్పారావు గారు. కవి ప్రవక్త కాలం కన్నా ముందుంటారన్నాడు గురజాడ అప్పారావు. అలాంటి ముందున్నటువంటి రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి అనేటువంటి విమర్శకులు గురజాడ అప్పారావు గారివి 20వ శతాబ్దం అభిప్రాయాలు కావు, 21వ శతాబ్దం అభిప్రాయాలు అని చెప్పేసి అన్నారు. ఆయన సాహిత్యంతో మనకు చదివామంటే అది నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇవాళ మనం ఇంగ్లీషు భాష ప్రభావంతో తెలుగు చచ్చిపోతుంది అని బాధపడిపోతున్నాం మనం అంతా కూడా. కన్యాశుల్క నాటకంలో ఒక సన్నివేశాన్ని సృష్టించాడు ఆయన. కరటక శాస్త్రి అని ఒక గురువు, మహేశము అని ఒక శిష్యుడు ఉంటాడు. అలాగే గిరీశం అని ఒక గురువు, వెంకటేశం అని ఒక శిష్యుడు మరొక గ్రూపు ఉన్నారు. కరటక శాస్త్రి మహేశానికి సంస్కృతాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయుడు. ఆయన సంస్కృతం బోధించేది లేదు, మహేశానికి అది వచ్చేది లేదు. మహేశము ఒకచోట కూర్చుని కాళిదాసు కుమార సంభవం చదువుకుంటూ ఉంటాడు. ఒక శ్లోకం చదివేది ఏదో మన్మధుడు బాణాలట, వీడు బొందట అనుకుంటూ ఉంటాడు. లేళ్ళు పరిగెత్తుతున్నాయట, పరిగెత్తేది లేళ్ళేనా, కుందేళ్ళు పరిగెత్తవా, నక్కలు పరిగెత్తవా, కుక్కలు పరిగెత్తవా, ఈ పుస్తకంలో పనికొచ్చే మొక్క ఒకటి లేదు అని అటువంటి నిర్ధారణకు వస్తాడు వాడు. ఇంకొక శ్లోకం చదువుకొని ఈ కవికి ఏదో ఒక పువ్వు ఇష్టం లేదట, బతుకున్న వాళ్ళ ఇష్ట ఇష్టాలు లెక్క లేకుండా చచ్చిపోయినాడు ఇష్ట ఇష్టాలతో మనకేం పని, ఈ పుస్తకంలో పనికొచ్చే మొక్క ఒకటి లేదు అనుకుంటుంటాడు. కరటక శాస్త్రి ప్రవేశిస్తాడు. ఏమిటా శిష్య, ఏమిటో మాట్లాడుతున్నావు, ఒక కొత్త శ్లోకం చదవబోయి అంటాడు. ఏమిటి గురువుగారు, మీరు వారానికి ఒకసారి వచ్చి కొత్త శ్లోకం తీయమంటే నాకు పాత శ్లోకము కొత్త శ్లోకం ఒకలాగే కనిపిస్తాయండి అని అంటాడు అన్నమాట. అప్పుడు కరటక శాస్త్రి, రే అబ్బాయి నీకు చదువు అన్నది ఎందుకురా అంటే పొట్టకూటి కోసం అంటాడు. రైట్, బాగా చెప్పాం. ఈ రోజుల్లో నీ సంస్కృతం చదువు ఎవరికి కావాలయ్యా అంటే అడుక్కు తినేవాళ్ళు కావాలి మాస్టర్ అంటాడు మహేశం. కరెక్ట్గా చెప్పావు, నీ తెలుగు ఇంగ్లీష్ చదువుకోవాలని ఉందా అంటే చెప్పే దాతేడి అని అంటాడు. అయితే ఒక పంజీరాబాయ్, నాకు ఒక సొంత పని ఉంది, ఆ సొంత పని నువ్వు నెరవేర్చిపెట్టు, నేను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికి ఉంచుకుంటాను రా అంటాడు. ప్రమాణం చేయండి గురువుగారు అంటాడు ఆయన. శిష్యుడు గురువు మీద నమ్మకం లేకుండా ప్రమాణం చేయండి అంటాడు. కుమారస్వామ్యం మీద ప్రమాణం చేస్తాడు కరటక శాస్త్రి. ఈ పుస్తకం మీద నాకు నమ్మకం లేదు, గిరీశం గారిని అడిగి ఒక ఇంగ్లీష్ పుస్తకం పట్టుకొస్తాను, దాని మీద ప్రమాణం చేయి అంటాడు అన్నమాట. ఇది కన్యాశుల నాటకంలో సన్నివేశం. అంటే గురజాడ అప్పారావు గొప్పతనం ఏమిటంటే, గతించిపోతున్న వ్యవస్థకి, పురోగమిస్తున్నటువంటి వ్యవస్థకి మధ్య ప్రజలు, మానవ సంబంధాలు, విద్యా వ్యవస్థ ఎలా సంఘర్షణకు లోనవుతాయో చెప్పాడు. సంస్కృతం విద్య అంటే సంస్కృతమే అనుకొని ఉన్న వర్గం ఒకటైతే, అప్పుడప్పుడే మెకాలే విద్యా విధానానికి తెలుగు వాళ్ళు, భారతీయులు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు అన్నారట, మెకాలే విద్యకు భారతీయులు కొత్త నీటికి చేపలు ఎగబడినట్టుగా ఎగబడుతున్నారన్నా అంట ఆయన. అలా ఎగబడుతున్న వర్గానికి మధ్య ఎలా సంఘర్షణ జరిగిందో అక్కడ చిత్రించారు. ఇవాళ మనం వారం రోజులుగా మనం చూస్తున్నాం, వేదం నుంచి ప్రయాణం అయ్యాం, వ్యావహారిక భాష దాకా వచ్చాం మనం. గురజాడను ఈ రెండింటి మధ్య పెట్టుకుని మనం చూసుకున్నామంటే, ఒక సంధి కాలంలో, ఒక సంఘర్షణ కాలంలో గురజాడ రచయితగా ఎంత మహత్తరమైన బాధ్యత నిర్వహించాడో మనకి అర్థం అవుతుంది. ఏ రచయితకైనా కానీ, మనం ఒక రచన నన్నయ్య కానీ ఎవరైనా సరే, వాల్మీకి వ్యాసులు ఎవరైనా తీసుకుంటే కూడా, మనం మొట్టమొదట గుర్తించాల్సింది ఏమిటంటే, ఒక రచయిత యొక్క ప్రాపంచిక దృక్పథం ఏమిటి అనేది మనం మొదట చదువుకోవాలి. విద్యార్థులు కానీ, పరిశోధకులు కానీ, పండితులు కానీ, నన్నయ్య కానీ, తిక్కన కానీ, ఎర్రన కానీ, గురజాడ శ్రీ ఎవరైనా సరే, మనం ఒక రచయితను చదవదలుచుకున్నప్పుడు మొట్టమొదటి గమనించాల్సింది ఈ రచయిత యొక్క ప్రాపంచిక దృక్పథం ఏమిటి అనేది. ప్రాపంచిక దృక్పథం అంటే, ఎవని చేజనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు, అది ఒక ప్రాపంచం. అంటే ఒక ఎవడో ఒక సృష్టికర్త ఉన్నాడు అనేటువంటిది అనమాట. అంతా మిథ్య తలంచి చూచినన్ అంటాడు దూర్జటి. ఇది ఒక ప్రాపంచ దృక్పథం అయితే, దానికి భిన్నమైంది మాయ అంటావా, అంతా మిథ్య అంటావా, నా ముద్దుల వేదాంతి, పాలికాపు నుదుటి చెమట, పేదవాని గుండె కరువు, ఇవన్నీ మాయ అంటావా అని. రెండవది భౌతిక వాద ప్రాపంచిక దృక్పథం అన్నమాట. ఇందులో గురజాడ భౌతికవాద ప్రాపంచిక దృక్పథం కలిగినటువంటి రచయిత. గురజాడ మానవవాది, మానవతావాది. మానవతావాదం అంటే, ఒక 10 రూపాయలు మన జేబులో ఉంటే ఒక 5 పైసలు ఒక బిచ్చగాడి దానం చేయడంగా పరిమితం అయిపోయింది వాళ్ళ. కానీ మానవతావాదం అంటే, మనిషిని చరిత్ర నిర్మాతగా గుర్తించేటువంటి వాదం. చరిత్ర నిర్మాత మానవుడే అని గుర్తించే వాదం. గురజాడ మనిషిని చరిత్ర నిర్మాతగా గుర్తించాడు. అందుకనే మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ, సాటి మనిషిని రాయి కన్నా హీనంగా చూస్తా వేల బేలా అని ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మనం ఇంకా సమాధానం చెప్పుకోవాల్సే ఉంది. అందుకోసం ఈ భౌతికవాద ప్రాపంచిక దృక్పథం నుంచి గురజాడ తన సాహిత్యాన్ని సృష్టించాడు గనక, ఆయన మానవవాది, మానవతావాది అనేవి మనం గుర్తించాలి. ప్రతి రచయితకి, వాల్మీకి మొదలుకొని జానపదులు మొదలుకొని ఏ రచయితనే సరే, ఆ రచయితకి ఒక సామాజిక స్వప్నం ఉంటుంది. ఊరికే ఏది పడితే అది రాయడు ఏ కవి కూడా, ఏ వాదం అన్నా కానీ ఆ రచయితకి ఒక సామాజిక స్వప్నం ఉంటుంది. నన్నయ్యకు ఒక సామాజిక స్వప్నం ఉంది, వర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, వర్ణ సాంకర్యం జరగకూడదు, వర్ణ వ్యవస్థ భగవంతుడు సృష్టించాడు, ఆ భగవంతుని సృష్టికి ఎలాంటి ఆటంకం కలగకూడదు అనేటువంటిది ఆయన కలగన్న సమాజం. అలాగే గురజాడ అప్పారావు కూడా ఒక సామాజిక స్వప్నం ఉంది. ఏమిటి ఆ సామాజిక స్వప్నం అంటే, ఎల్లలోకము ఒక్క ఇల్లై, వర్ణభేదములెల్లకల్లై, వేలనెరుగని ప్రేమబంధము వేడుకలు కురియ, మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును, మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును, అంత స్వర్గ సుఖములన్నవి అవని విలసిల్లున్. ఇది గురజాడ అప్పారావు గారు కోరుకున్నటువంటి సమాజం. అందుకనే ఆయన ఒక మాట అన్నాడు, ఎవరికైనా బాధ కలిగితే నన్ను క్షమించండి, ఏనాడు భారతదేశంలో నుంచి బౌద్ధ మతం దేశం ఎలా దాటి వెళ్ళిపోయిందో, ఏనాడు మన దేశంలో నుంచి బౌద్ధ మతం వెళ్ళిపోయిందో ఆనాడే మన దేశం మత విషయకంగా ఆత్మహత్య చేసుకునింది అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ కనీసం ఆలోచించుకుందాం మనం, అది కనీసం తప్పైనా మనం తేల్చుకుందాం. అందువల్ల గురజాడ అప్పారావు మనిషిని గురించి ఆలోచించాడు, మనుషుల మధ్య ఆయన యజమాని బానిస సంబంధాలను తిరస్కరించాడు, మానవుల మధ్య డబ్బు ప్రధాన పాత్ర నిర్వహించడాన్ని వ్యతిరేకించాడు. స్త్రీ పురుషుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఎవరైనా సరే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనేది పునాదిగా ఉండాలి తప్ప ఆర్థిక సంబంధాలు ఉండకూడదు, యజమాని బానిస సంబంధాలు ఉండకూడదు అని చెప్పేసి గురజాడ భావించాడు. అందుకనే కాసులు అని చెప్పి ఒక కవిత రాశాడు. ఆ కవితలో ఆయన ఏమంటాడంటే, ఒక భర్త తన భార్యతో అంటాడు, ప్రేమ అంటే సినిమాలు మన ముఖాన చిమ్ముతున్నటువంటి శృంగారం పేరుతో ప్రేమ పేరుతో, అది కాదు ప్రేమ. 19 సంవత్సరాల అమ్మాయి, మేము 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాము, అందుకోసం పెళ్లి చేసుకున్నామని చెప్పింది. 19 సంవత్సరాల అమ్మాయి మేము 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటామంటే ఎప్పుడు? 14 సంవత్సరాలకి. 14 సంవత్సరాలు అంటే 9వ క్లాస్, 10వ క్లాసు. ఆ దశలో నువ్వు ప్రేమించమ్మా ఇంకొక అబ్బాయిని తల్లిదండ్రులు ఎవరు బోధించరు, పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు బోధించరు సినిమాలు తప్ప, నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అని ఆ అమ్మాయి బుద్ధి చెప్పింది. అది కాదు ప్రేమ అంటే. గురజాడ అప్పారావు ఏమన్నాడంటే, మగడు వేల్పన పాత మాటది, మగడు వేల్పు అన పాత మాటది, భర్తే దైవం అనేటువంటి మాట ఉంది అది పాత మాట, రాచరిక వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చేటువంటి మాట అది అని భర్త అంటున్నాడు భార్యతో. మగడు వేల్పన పాత మాటది, ప్రాణమిత్రుడ నీకు నేను అని అంటున్నాడు. భార్యాభర్తలు ఎవరయ్యా అంటే కాళ్ళు పిసుకేటువంటి వాళ్ళు కాదు, పిసుకించుకునే వాళ్ళు కాదు, ప్రాణమిత్రులు, వాళ్ళిద్దరు స్నేహితులు అంటున్నాడు, సహచరులు వాళ్ళు. ప్రాణమిత్రుడు నీకు నేను, నీ నెనరు కలుగకయున్నా, నీ ప్రేమే గనక నాకు లేకపోతే, నీ నెనరు కలుగకయున్నా నేను పేదను. స్త్రీ ప్రేమను పొందని మగవాడు చాలా కటికి పేదవాడట, ఆమె ప్రేమే గనక దొరికిందంటే కలిగినను నా పదవి వేల్పుల రేణికెక్కడ, ఇంద్రుడు కూడా నాతో సమానం కాదు. స్త్రీ ప్రేమను సంపూర్ణంగా పొందిన మగవాడికి ఇంద్ర పదవి చాలా చిన్నది అని చెప్పేసి అంటున్నాడు గురజాడ అప్పారావు. అది ఆయన కోరుకున్నటువంటి ప్రేమ. మరులు ప్రేమ కాదన్నాడు ఆయన. ముక్కును చూసో, ముఖాన్ని చూసో, రంగును చూసో, కులాన్ని చూసో వ్యామోహ పాఠం ఉంది, అది ఒట్టి మరులు అంటున్నాడు ఆయన. ప్రేమ హృదయ సంబంధి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి గురజాడ అప్పారావు కోరుకున్న ఒక సమాజము ప్రేమమయ సమాజం అది. అది ఇంకా మనకు చాలామందికి అర్థం కావాల్సి ఉంది. ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు, గురజాడ అప్పారావు గొప్పతనం ఎక్కడుందంటే, ప్రాచీన సమాజంలో ఎవరైతే అణచివేతకు వివక్షకు గురయ్యారో వాళ్లను తన సాహిత్యంలో ప్రధాన పాత్రలుగా చేయటం, వాళ్ళని విజేతలుగా ప్రకటించడం గురజాడ అప్పారావు చేసిన పని. ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీలు మనకు చాలా తక్కువ మంది కనిపిస్తారు, వ్యక్తిత్వం లేని వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తారు మనకి. గురజాడ అప్పారావు సాహిత్యం నిండా చైతన్యవంతులైనటువంటి స్త్రీమూర్తులు కనిపిస్తారు. కన్యాశుల్క నాటకంలో వెంకమ్మ, ఆయన ఆమె కూతురు బుచ్చమ్మ, బుచ్చమ్మ ఆమె చెల్లెలు సుబ్బలక్ష్మి, మీనాక్షి, పూటకుళ్ళమ్మ, మధురవాణి, కరటక శాస్త్రి భార్య ఒక ఉంది, ఆమె పేరు లేదు కన్యాశుల్క నాటకంలో. కథల్లో కమలిని, నాంచారమ్మ, సరళ, కవితల్లో పూర్ణమ్మ, కన్యక ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే పురుష ఆధిపత్యాన్ని ధిక్కరించేటువంటి మహిళలు. తల వంచుకుని వెళ్ళే మహిళలు కాదు వీళ్ళు. తల ఎత్తుకుని నువ్వు భర్తవైతే కావచ్చు, నువ్వు తండ్రివైతే కావచ్చు, నువ్వు అన్నదమ్ముడి అయితే కావచ్చు, కానీ మమ్మల్ని మీరు అణచిపెడుతున్నారు, మా పట్ల మీరు వివక్షగా ఉన్నారు అని ప్రశ్నించి నిలదీసినటువంటి స్త్రీ పాత్రలు వీళ్ళు. కరట శాస్త్రి భార్య ఉంది, ఆమె పేరు లేదు. ఆమె గొప్పతనం ఏమిటంటే, మహేష్ అని చెప్తాడు కరటక శాస్త్రి శిష్యుడు, ఈ గురువు సరిగ్గా చదువు చెప్పడం, మోస్ట్ డిజోబీడియంట్ హస్బెండ్ అతను, భార్యకు విధేయుడైన భర్త కాదు. మహేష్ ఏమంటాడంటే, మా గురువు గారికి దొండకాయలంటే ఇష్టం లేదు, మా గురువుగారి భార్య వాళ్ళ తోటలో పెద్ద దొండ చెట్టు ఉంది, దొండకాయలు విపరీతంగా కాస్తున్నాయన్నమాట. భర్త ఇంటికి వచ్చినప్పుడు అంతా కూడా ఆమె దొండకాయలు వండి పెడుతున్నట భర్తకి. ఎందుకంటే ఆయన అవిధేయత మీద వాడికి ఇష్టం లేని కూర వండి పెట్టడమే ఆమె యొక్క నిరసన అన్నమాట. అలాగే బుచ్చమ్మ ఆమె వితంతు, బలవంతంగా తండ్రి ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ముసలాడు చచ్చిపోతే ఆమె వితంతం అవుతుంది. మళ్ళా ఆమె చెల్లె శుభలక్ష్మి ఉంది, ఆ శుభలక్ష్మి కూడా లబ్ధవదాని అని ఒక ముసలాడితో మళ్ళా పెళ్లి చేయాలనుకుంటూ ఉంటే బుచ్చమ్మ నాకు జరిగిన అన్యాయం నా చెల్లెలు జరగకూడదని గిరీశం అనేటువంటి ఒక పనికిమాలిన మగవాడితో లేచి వెళ్ళిపోతుంది ఆమె. ఆ రకంగానే తన పెళ్లి చెల్లి పెళ్లి తప్పిపోతుందని చెల్లి పెళ్లి తప్పిస్తుంది ఆమె. ఆడవాళ్ళు చదువుకుంటే పరాయి మగవాళ్ళకి లేఖలు రాస్తారు, ప్రేమ లేఖలు రాస్తారు, కాబట్టి ఆడవాళ్ళకి చదవద్దు అని అనుకుంటూ ఉంటే అప్పటి సంప్రదాయవాదులు, ఒరే బుద్ధిహీనులారా, ఆడవాళ్ళు చదువుకుంటే చెడిపోర్రా, చెడిపోయిన మగవాళ్ళు సరిదిద్దుకుంటారు అని చెబుతూ దిద్దుబాటు కథానికి రాశాడు గురజాడ అప్పారావు. గోపాలరావు అనేటువంటి లాయరు పగులంతా తన లాయర్ వృత్తి చూసుకొని సాయంకాలం వేశ్య వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పి పోయి వేశ్యలతో కాలక్షేపం చేసి వస్తూ ఉంటాడు. కమలిని చదువుకున్నది కనుక గొడవ పడకుండా ఒక ఉత్తరం రాసి పెడుతుంది, ప్రియమైన శ్రీవారికి మీరు రోజు సాయంకాలం పూట వేశ్య వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పి వేశ్యలతో కాలక్షేపం చేసి వస్తున్నారు, నేను ఇంట్లో ఉండటం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారు, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఉత్తరం రాసి పెట్టేసి మంచం కింద దాక్కుంటుందన్నమాట. గోపాలరావు ఇంటికి వచ్చి తన తప్పును తెలుసుకుని నేను నా భార్యను మోసం చేస్తున్నాను, సృష్టిలోకెల్లా ఒక రత్నం ఎవరంటే చదువుకున్న స్త్రీ, ఆమెను మోసం చేయకూడదు, నా పొరపాటు నేను చంపలేసుకుంటున్నాను అని చెప్పేసి రాముడని నౌకర్ని పిలిపించి భార్యను తోడుకున్నామంటే మంచం కింద నుంచి కమలని బయటకు వస్తుందన్నమాట. నాంచారమ్మ ఒక బ్రాహ్మణ స్త్రీ, వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీ, సేవులు వైష్ణవులు కొట్లాడుకుంటూ ఉంటే ఒక పీరు సాహిబ్ని పిలిచి, ఇవరే ప్రపత్తి ఉంటే ఏమాత్రమైనా ఒకటేరా అని చెప్పి బోధిస్తున్నాం మగవాళ్ళకి. త్రిశూలమైనా పీరు అయినా ఒకటే, ఈ వైష్ణవ పూజారులు సేవ పూజారులు స్వార్థపరులు, వీళ్ళు భక్తులు కాదు, వీళ్ళు భౌతికవాదులు, వీళ్ళకి ప్రపత్తి లేదు, నువ్వు రారా పీరు సాహిబ్ అని చెప్పేసి గూఢం దక్కిస్తుంది నాంచారమ్మ. ఈ భక్తుల వేషంలో ఉన్నటువంటి భౌతికవాదులకి బాగా బుద్ధి చెప్తుంది నాంచారమ్మ. అలాగే ఈ భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను భయంకరంగా విమర్శించాడు గురజాడప్పారావు. వర్ణ వ్యవస్థని వర్ణధర్మము అధర్మ ధర్మము అన్నాడు ఆయన. చచ్చిపోయిన పశువు తినేవాడికి వర్ణం లేదట, బతుకున్న మనుషులు హింసించేవాడికి వర్ణం ఎక్కడి నుంచి వస్తుందయ్యా, వర్ణధర్మము అధర్మ ధర్మము అన్నాడు ఆయన ఎప్పుడు 1910లో. ఆ మాట వినుంటే మనం గురజాడప్పారావు మాట పట్టించుకొని కనుక ఉంటే, 1936లో అంబేద్కర్ మాట మనం పట్టించుకొని ఉంటే ఇవాళ మన సమాజం ఇంకొక రకంగా ఉండేది. అలాగే మూఢాచారాలకు మూఢ విశ్వాసాలకు గురజాడ వ్యతిరేకంగా కవిత రాశాడు. తోకచుక్క కనిపిస్తే దేశానికి అరిష్టం అనుకుంటూ ఉంటే అది సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగా నేను భావిస్తాను, అది మనకు దూరపు చుట్టము పోతు పోతు మనం పలకరించిపోవడానికి వచ్చిందని చెప్పేసి ఆయన తోకచుక్కను వర్ణించాడు. ఇలాంటివి గురజాడ సాహిత్యం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చదవండి, చదివి నేను బాగుపడ్డాను, చదవకపోతే చెడిపోయేవాడు చాలా వేగంగా చెడిపోతాడు. నమస్తే.
మీరింతవరకు తెలుగు సంస్కృతి వికాస వేదిక ఆధ్వర్యంలో గతంలో నిర్వహించబడిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియంలో గురజాడ అప్పారావు భాషా స్ఫూర్తి అన్న అంశంపై ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు చేసిన ప్రసంగం నుండి కొన్ని భాగాలు విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ పోసా శివశంకర్.